ശ്രീസച്ചിദാനന്ദ സദ്ഗുരു സായിനാഥ മഹാരാജ കീ സദ്ഗുരു ശ്രീ സായിനാഥുനി ശരദ് ബാബുജീ
పదిహేడవ అధ్యాయం బ్రహ్మజ్ఞాన కథనం 2. జగదుత్పత్తికి కారణము మూలకారకమైన బ్రహ్మప్రాప్తి నిరూపణ 2వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో శ్రేయము ప్రేయము వాటి లక్షణాల నిరూపణ చేస్తానని గడచిన అధ్యాయంలో వాగ్దానం చేశాను. దాన్నిప్పుడు విచారపూర్వకంగా వినండి. ప్రకాశము అంధకారము వీటి గుణధర్మాలు చూడ్డానికి ఒకదానికొకటి కలిసున్నట్లున్నా అవి ఒకదాని నుంచి మరొకటి భిన్నంగా ఉంటాయి. అలాగే శ్రేయము ప్రేయము వీటి గుణధర్మాలు కూడా ఒకదానితో ఒకటి కలిసున్నట్లు అనిపించినా అవి రెండూ వేరు. ప్రేయం వైపు ఎవరి మనసు పరుగులు పెడుతుందో వారు స్వార్థంతో పతితులవుతారు. శ్రేయము వివేకరూపం, ప్రేయం అవివేకరూపం. శ్రేయస్సు విషయం కేవలం విద్య, ప్రేయస్సు విషయం కేవలం అవిద్య. ప్రేయస్సు ఎన్నటికీ తెలివి కలవాడిని భ్రాంతిలో పడేయదు. శ్రేయస్సు అజ్ఞానులకి నచ్చదు. కాంత కనకాలపై ఆకర్షణ ఉన్నంతవరకు, ఇంద్రియాలకు విషయాలపై కోరిక ఉన్నంతవరకు, వివేక వైరాగ్యాలను సంపాదించనంతవరకు ప్రేయస్సే ఇష్టమనిపిస్తుంది. నీరు పాలు కలిసి ఉన్నట్లు అలాగే శ్రేయస్సు ప్రేయస్సు ఒకచోట కలిసిపోయి ఉంటాయి. మానస సరోవరంలోని హంస పాలనే వేరుచేసి తాగినట్లు అలాగే దృఢనిశ్చయులు బుద్ధిమంతులు వివేకులు అదృష్టవంతులు శ్రేయస్సు పట్లనే ఆసక్తులై ఉంటారు, ప్రేయస్సుకి విముఖులవుతారు. కానీ ఆ మందబుద్ధులు శరీరము పశువులు పుత్రులు ధనం గొప్పతనం ఇత్యాది యోగక్షేమాలపై ఇష్టం పెట్టుకుని, అంటే ఉన్నదంతా సురక్షితంగా పెట్టుకోవటానికి లేనివి అధికాధికంగా పొందటానికి కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 2వ మంత్రం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమే తస్తౌ సంపరిత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసౌ వృణితే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణితే. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండూ మానవుల ఎదుటికి వస్తాయి. ఆ రెండింటి గుణదోషాలను చక్కగా ఆలోచించి రెండూ వేర్వేరు అని తెలుసుకుని శ్రేష్ఠులైన బుద్ధిమంతులు ప్రేయస్సు కంటే శ్రేయస్సే శ్రేష్టమని తెలుసుకొని దాన్నే, అంటే శ్రేయస్సునే స్వీకరిస్తారు. కానీ మందబుద్ధులు లౌకిక యోగక్షేమాలపై కోరికతో ప్రేయస్సును దగ్గర తీస్తారు. శ్రేయస్సేమిటో ప్రేయస్సేమిటో ఈ రెంటినీ తెలుసుకుంటే మానవులు బుద్ధితో స్వతంత్రులు అవటం పట్ల ఈ రెంటిలో ఏదో ఒకటి ఎన్నుకోవలసి ఉంటుంది. రెండూ ఎదుట ఉండటం వల్ల మానవులు వాటిని ఎన్నుకోవటం కష్టం. ఎందుకంటే వారి మందబుద్ధి మీద విజయం పొంది ప్రేయస్సే వారిని పట్టుకుంటుంది. పాలలో నీరు కలిసున్నప్పటికీ హంస పాలనే తీసుకున్నట్లు ప్రేయస్సుని పక్కకి నెట్టి శ్రేయస్సుని స్వీకరించటమే పురుషార్థం. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండూ పురుషుని స్వాధీనంలోనే ఉన్నప్పటికీ వివేకహీనులైన మందమతులు వీటి యోగ్యతలను విచారించగల సమర్థులు కారు. శ్రేయస్సు ఎందులో ఉందో అది మొదట నిశ్చయంగా తెలుసుకోవాలి. తరువాత ఆ మార్గంలో అవరోధంగా వచ్చేదాన్ని సంపూర్ణంగా నివారించగల ఉపాయం ఆలోచించాలి. ఇక్కడే పురుషార్థం హఠాత్తుగా దృష్టి ముందుకొచ్చి నిలబడుతుంది. కనుక బుద్ధితో దృఢనిశ్చయం చేసుకుని శ్రేయస్సునే ప్రాప్తింపచేసుకోవటం కోసం చక్కగా ప్రయత్నించాలి. సంసారధారుణీ చక్ర పరిభ్రమణ తర్కించరానిది. అది అఖండంగా అహోరాత్రులు తిరుగుతూ ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక, అధిభౌతికం, అధిదైవికం అనే మూడు రకాల భయంకర అనివార్యమైన కఠిన దుఃఖాలను మానవులు సహిస్తుంటారు. ఆ భయంకర దుఃఖాలను ఎంతగానో సహించి బాధపడుతూ వాటిని నివారించటానికి సులభమైన సుఖకరమైన సాధనను అన్వేషిస్తూ ఉంటారు. సంసారచక్రం చేసే ఈ పరిభ్రమణ సహించటానికి కఠినమైనది. దీన్ని ఎలా ఆపాలి, దానికోసం ఏదైనా ఉపాయం ఉందా అని దాన్ని గురించి శోధిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు అలాంటి బుద్ధి ఉత్పన్నమైతే అక్కడే పురుషార్థం ఉదయించి అప్పుడు ఆ పురుషులు తమ హితాన్ని సాధించటానికి యోగ్యమైన ఉపాయం తెలుసుకుంటారు. అనాది అయిన ఈ అవిద్య లేదా మాయ ముత్యపు చిప్ప మీద వెండిలాగా, మృగజలంలోని నీరులాగా పనికిరానిది. దానిలో మిథ్యాభాసరూపమనే గొప్ప అవరోధాన్ని నశింపచేయాలి. స్వప్నంలో బంగారం వడగళ్లలా వర్షిస్తే అవసరానికి పనికొస్తాయని వాటిని గొప్ప ప్రయత్నంతో పోగు చేసి పెట్టుకున్నప్పటికీ మేలుకున్న తర్వాత అవి లోపించిపోతాయి. అనుభవించినదైనా అనుభవించనిదైనా విషయభోగవాసన ఉండటము లేదా ఆశ, ఉత్కంఠ, ఇచ్ఛా ఉండటము ఇవన్నీ ప్రతిబంధకాలే అని తెలుసుకుని వాటిని మొదటే సమూలంగా పెకిలించివేయాలి. ఏది సూర్యప్రకాశంతో చూడ్డానికి అసఖ్యమో, ఎక్కడి నుంచి బుద్ధి వెనక్కి మరులుతుందో, ఎక్కడ వేదాలు శృతులు అడుగైనా పెట్టలేవో అలాంటి దాన్ని గురువు స్వయంగా చూపిస్తారు. కామక్రోధాలనే రెండు వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింపచేయలేవు. శ్రవణ మనన సమాధులను కామక్రోధాలు అనాయాసంగా విచ్ఛిన్నం చేస్తాయి. దీపజ్యోతి, కర్పూరము సమాగమమైన తర్వాత అవి ఒకదాన్ని ఒకటి నెట్టేసుకోగలవా? రెండింటి కలయిక అవగానే కర్పూరం జ్వలించి జ్యోతిగానే అయిపోతుంది. శృతి స్మృతులు నిషేధించిన దుష్కర్మల్లో నిరంతరం దుర్లుతూ యోగ్య అయోగ్య కర్మలను తెలుసుకోకపోతే వారు జ్ఞానులై కూడా స్వయంగా తమ హితాన్ని సాధించుకోలేరు. అలాగే నిరంతరం అశాంతితో ఉంటూ అంతఃకరణను అస్వస్థతగా ఉంచుకుని ఇంద్రియ చాంచల్యంతో చిత్తాన్ని క్షోభింపచేసుకునేవారు జ్ఞాన పరిపూర్ణులు కాలేరు. ఎవరి చిత్తానికి తృప్తి ఉందో, ఎవరు గురువుకి శిష్యులై సదాచారులవుతారో, ఎవరి ధ్యానం ఆత్మపై నిశ్చలంగా ఉంటుందో వారే జ్ఞాన సంపన్నులు కాగలరు. సంసారంలో ఉండని లేదా మోక్షం పొందటానికి ప్రయత్నిస్తూ ఉండని చివరికి నిజధామానికి స్వస్థానం అంటే ఈశ్వరుని వద్దకు వెళ్లవలసి ఉంటుంది. శరీరమనే రథానికి నీవు యజమానివి. కేవలం వ్యర్థంగా మాట్లాడేవారు ఏం చేయగలరు? అక్కడ కేవలం పిచ్చిగా వాగేవారికి స్థానం లేదు. అభ్యాసమే నిజమైన సారం. శరీరాన్నే రథంగా చేసుకుని నీవు అందులో హాయిగా కూచో. ఈ స్వంత శరీరమనే రథానికి నీ బుద్ధిని సారథిగా చేయాలి. నీవే యజమానివై శాంతచిత్తంతో రథంలో కూచో. అప్పుడు విషయభోగాలనే అనేక కఠిన మార్గ పరంపరలను దాటించమని సారథికి చెప్పు. మనసు అనే కళ్ళెం వేసి 10 ఇంద్రియాలనే స్వాధీనం కాని అవిచారమనే గుర్రాలను అదుపులోకి తీసుకో. గుర్రాలు ఒకవేళ విశృంఖలంగా పరుగెత్తినా కళ్ళెం వాటిని తమ స్థానాల్లో ఉంచుతుంది. అలాంటి ఆ కళ్ళాన్ని సారథి చేతికిచ్చి నీవు హాయిగా స్వస్థచిత్తంతో కూచో. సారథి కుశలుడు, నిపుణుడు అయితేనే గుర్రాలు సరిగ్గా పరిగెత్తుతాయి. కాని అతనే ఆ మనసనే కళ్ళానికి అధీనంలో ఉంటే అప్పుడు ఆ గుర్రాలు బలహీనమవుతాయి. ఎక్కడ వివేకంతో కూడిన బుద్ధి సారథిగా అవుతుందో, ఎవరికి మనసు మీద ఆధిపత్యం ఉంటుందో, ఎవరికి చిత్తం ఏకాగ్రం అయి ఉంటుందో వారికే పరమపదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు. మనసు ఎప్పటికీ స్వాధీనం కానివారు ఆ పదవి వరకు చేరనేలేరు. వారికి సంసార పరిభ్రమణలు తప్పిపోవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి 3, 4, 9 మంత్రాలు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధితు సారథి విద్ధి మనప్రగ్రహమేవచ. ఓ నచికేత, నీవు నీ జీవాత్మ అనే రథానికి యజమానివి, అంటే రథంలో కూచుని ప్రయాణించేవాడివని తెలుసుకో. శరీరాన్ని రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అంటే రథాన్ని నడిపేవాడని, మనసుని గుర్రానికుండే కళ్ళెమని అనుకో. ఇంద్రియాణి యానాహు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహుర్మనీషిణః. జ్ఞానులు ఇంద్రియాలను ఈ రథానికి గుర్రాలుగా భావిస్తారు. విషయానికి ఆ గుర్రాలు నడిచే వివిధ మార్గాలంటారు. శరీరము, ఇంద్రియాలు, మనసు, వీటితో కలిసి ఉండే జీవాత్మను అన్ని విషయాలకు భోక్త అంటారు. విజ్ఞాన సారథిర్యస్తు మనప్రగ్రహవాన్ నరః సాధ్వనః పరమాప్నోతి తద్విష్ణు పరమం పదం. వివేకశీల బుద్ధి సారథి అయి ఉండి మనసు అనే కళ్ళం స్వాధీనంలో ఉండే మానవులు సంసార మార్గాన్ని దాటి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముని, విష్ణువుని, సుప్రసిద్ధ పరమపదవిని ప్రాప్తింపచేసుకుంటారు. ఈ జీవాత్మ శరీరాలకున్న సంబంధం యొక్క రూపకం ఆధ్యాత్మలో బాగా ప్రసిద్ధం. అలా ఆ గొప్ప పరమపదవి తనంత తాను స్వయంగా అక్కడికక్కడా ప్రకటమవుతుంది. అది ఎక్కడుంది అన్న శంకను పోగొడుతుంది. ఇక్కడ తర్కవాదం, అనువాదము, స్పష్టం చేయటానికి పునఃపున చెప్పటం, ప్రవాదము, లోకప్రతీతి, సంవాదము పనిచేయవు. ఇక్కడ ఈశ్వర కృప వల్లనే దాన్ని తెలుసుకోగలుగుతాం. వాద వివాదాలతో ఏమీ ఉపయోగం ఉండదు. అక్కడ తర్కం యొక్క చాతుర్యం పనిచేయదు. తర్కించేవారి బుద్ధి కుంటుపడుతుంది. అమాయకత్వమే సిద్ధిని పొందుతుంది. ఇదే ఇందులోని విశేషం. ఉత్తమ జ్ఞానానికి ఏది కారణమో ఆ మార్గం వేరుగా ఉంటుంది. బుద్ధి కూడా వేరుగానే ఉంటుంది. ఆ ఉత్తమ జ్ఞానాన్నిచ్చే శాస్త్రజ్ఞులు కూడా వేరుగానే ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అమూల్యమైన శరీరం వృధా అయిపోతోందని, ధనతృష్ణ కోరిక కూడా మధ్యాహ్నం వచ్చే నీడలాగా ఎక్కువసేపు ఉండదని, హరిమాయను దాటటం చాలా కష్టమని తెలుసుకొని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరాన్ని దాటించగల నౌకలాంటివారు. అందులో నీవు ఓ ప్రయాణికుడివికా. ఆవలి తీరం తీసుకెళ్లటానికి వారు తప్ప మంచి సమర్థులెవరు? వివేక వైరాగ్యాల జంటను ఒకచోట బంధించిన వారు గొప్ప మూర్ఖులైనప్పటికీ సంసారమనే సాగరాన్ని దాటటం వారికి కష్టం కాదు. సారాంశం, వివేకము, వైరాగ్యము ఈ రెండూ గొప్పవి. చూడండి, ఏకనాథ భాగవతం 23వ అధ్యాయం 439 ఓవి. వైరాగ్యం, వివేకం లేకపోతే అంధురాలు, వివేకం వైరాగ్యం లేకపోతే కుంటిది. అవి నా హృదయంలో జంటపళ్లలా ఒకేసారి ఉత్పన్నమైనాయి. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలతో ఉంటుంది. యశస్సు, శ్రీ, ఔదార్యం, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం. చూడండి, ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 350 ఓవి. అందులోని వైరాగ్యమే నిజంగా ముఖ్యమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకే ఇది లభిస్తుంది, ఇతరులకి కాదు. శాస్త్రాలచే నిర్దేశింపబడిన కర్మలు చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. అప్పటి వరకు జ్ఞాన సంపాదన అవదు. కనుక జ్ఞానప్రాప్తికి మూల కారణం కర్మేనని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించటంతో మనోమాలిన్యం కడుక్కుపోతుంది. ఈ ప్రకారంగా పరిశుద్ధమైన చిత్తంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమధమాదులనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేయగల సాధన సంపత్తి. ఇవి కూడా 6. శమము అంటే మనోనిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే బాహ్యవృత్తి నుంచి నివృత్తి లేదా విషయ భోగాల పట్ల అరుచి, తితీక్ష అంటే దుఃఖ నివారణ కోసం ఏ ఉపాయాలు చేయకుండా, దాని గురించి చింత పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా దాన్ని సహించే శక్తి, శ్రద్ధ, తృప్తి లభిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడే ముక్తి ప్రాప్తిస్తుంది. ఫలేచ్ఛను, సంకల్పాలని త్యజించి మనసుని ఏకాగ్రం చేసి సద్గురువుకి అనన్యంగా శరణు అన్నవారిని సద్గురువు అక్కున చేర్చుకుంటారు. ఇంద్రియాల బాహ్య ప్రవృత్తిని వదిలేసిన వారికి, అనన్య భావిక భక్తులకి ఆత్మజ్ఞానం లభించి వారు చతురులవుతారు. ఇతర ఉపాయాలు పనిచేయవు. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత కూడా ఒకవేళ వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటే అప్పుడు కింద ఈ భూమి మీద లేదా పైన స్వర్గంలోనూ నివసించక త్రిశంకులాగా మధ్యస్థంగా వేలాడుతుంటారు. జీవుడి యొక్క ఈ అజ్ఞానపు వృత్తే వీళ్లని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తరువాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తుడవుతాడు. ఆత్మని తెలుసుకున్నవారికి అహంభావం ఏమాత్రం ఉండదు. పుణ్యపాపాలుండవు, శుభాశుభాలు కూడా ఉండవు. వారికి సంసారంలోని లాభనష్టాలతో ఏం పని? దేహాహంకార వృత్తి శాంతిస్తే అక్కడికి వెంటనే నివృత్తి వచ్చి పడిపోతుంది. అదే జీవునికి పరమాత్మతో ఐక్యమైన స్థితి. దీన్ని నిశ్చయంగా మనసులో పెట్టుకోవాలి. ప్రాపంచిక ప్రవృత్తి వద్ద శత్రువులు, మిత్రులు ఉంటారు. నివృత్తిలోని విశేషమేమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అని చూసేవారికి శత్రుత్వం లేదా మిత్రుత్వం అనేవి ఉండవు. ఇలాంటి గొప్ప సుఖం ముందు దేహానికున్న పెద్ద దుఃఖం ఏపాటిది? గొప్ప సుఖమంటే ఇష్టం కలిగినప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరేడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతమే ఒకవేళ వారి మీద పడినా కేవలం ధైర్యంతో ఆ పర్వతరాజు లేశమంతైనా చెలించడు. భగవంతుడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో వారికే ఆయన వైరాగ్యాన్నిస్తాడు. వారిని వివేకాన్నిచ్చి భవసాగరాన్ని దాటిస్తారు. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనాన్ని కోరుకున్న వారికి క్రింది అవని లేదా పైని బ్రహ్మలోకం తప్ప మరో చోటే ఉండదు. యజ్ఞం చేయటం వల్ల దేవతలు తృప్తి చెందితే పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మఫలాన్ని అనుభవించగల లాభం ప్రాప్తిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాల్లో ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనం పట్ల ఆసక్తులైన వారు భూలోకాన్నే పూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే అక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది, అద్దంలాంటి నిర్మల బుద్ధి కలుగుతుంది. అందులో శుద్ధ పవిత్రమైన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. రెండవ స్థానమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మదర్శనమవుతుంది. కానీ దానికోసం అక్కడ అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. ఆ బ్రహ్మలోకం ఎంతో కష్టకారకమైనది. అక్కడ సర్పంలాగా మాయ చుట్టుకుంటుంది. లోపలి నుంచి పేగులను పూర్తిగా పిండేస్తుంది. బయటి నుంచి శరీరాన్నంతా గట్టిగా పెనవేసుకుంటుంది. దాన్ని ఆపటానికి ఎవరు సమర్థులు? జేబులో 250 రూపాయలున్నా నీవు ఊరికే కూచుని అన్నీ చూస్తున్నావు. వాటిని బయటకు తీయి, బ్రహ్మ నీ జేబులో ఉంది అని బాబా ఆ బ్రహ్మ జిజ్ఞాసువుతో అనగానే అతను చేతులు జేబులో పెట్టి కట్టను బయటికి తీశాడు. లెక్క పెట్టినప్పుడు అందులో 10 రూపాయల నోట్లు 25 ఉన్నాయి. అది చూసి ఆ వ్యక్తి మనసులో సిగ్గుపడ్డాడు. ఈ మహారాజు ఎంతటి సర్వజ్ఞులు అని ఆశ్చర్యపోయి అతను బాబా చరణాలపై తలపెట్టాడు. ఆశీర్వాదం కోసం ఉత్కంఠతో ఎదురుచూశాడు. అప్పుడు బాబా అతనితో, చుట్టూ నీ బ్రహ్మని చుట్టేసెయ్యి. లోభం పూర్తిగా లుప్తం కాకుండా నీకు బ్రహ్మ కలవదు. పుత్రులు, పశువులు, ధనసంపాదన వీటి పట్ల ఆసక్తిని కలిగి ఉండేవారి ఆ ద్రవ్యమనే విఘ్నాన్ని దూరం చేయకుండా వారికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది తృష్ణారూప దుఃఖమనే లోతైన నదిలో ఉన్న సుడిగుండమే. అందులోని మద మత్సరాలనే మొసళ్ల అస్తిత్వం వల్ల సహించటానికది ఎంతో కష్టం. ఒక్క వైరాగ్యంతోనే దాన్ని దాటిపోగలం. లోభానికి బ్రహ్మతో అఖండంగా వైరం ఉంటుంది. అక్కడ మనసు యొక్క ఏకాగ్రతకు చోటుండదు. అప్పుడిక ముక్తి, సంపూర్ణ విరక్తి అనేవి ఎక్కడా? నిజంగా లోభులు ఆచారభ్రష్టులవుతారు. లోభం వద్ద శాంతి ఉండదు, తృప్తి ఉండదు, నిశ్చింత కూడా ఉండదు. చిత్తంలో ఒక్క లోభం తిష్టవేసుకుని కూర్చుంటే పారమార్థిక సాధన అంతా మట్టి కొట్టుకుపోతుంది. శృతిస్మృతులు అయోగ్యమని చెప్పినా, నిషేధించిన పాపాచరణలోనే నిరంతరం ఆసక్తులై ఉండేవారి చిత్తం స్వస్థంగా ఉండదు. వారినే విక్షిప్త చిత్తులంటారు. వారు సదా దుష్కర్మలు చేస్తుంటారు. విషయాలనే బురదలో దొర్లుతూ ఉంటారు. తమ హితాహితాలను చూసుకోరు. బ్రహ్మ విజ్ఞానం ప్రాప్తించి కూడా వారికి కర్మఫలం మీద విరక్తి లేదా అనాసక్తి లేకపోతే వారి బ్రహ్మ విజ్ఞానం వ్యర్థం. వారికి ఆత్మలాభం కలగనట్లే. ఎవరైనా ఏదైనా అడగటానికి వచ్చినప్పుడు మహాత్ములు మొదట వారి పారమార్థిక అధికారాన్ని చూస్తారు. వారి యోగ్యతలను చూసి అప్పుడే దాన్ని వారికిస్తారు. మనసులో రాత్రింబవళ్ళు దేహాభిమానం, విషయచింతన ఉన్నవారికి గురూపదేశ ప్రయత్నాలు వ్యర్థం. వారికి ఇహపరాలు రెండూ వ్యర్థమవుతాయి. చిత్తశుద్ధి కలగకుండా పరమార్థంలో ప్రవేశిద్దామనుకునేవారు కేవలం జ్ఞానాన్ని నటించినట్లే. అందులోంచి వారికి ఏమీ లభించదు. కనుక రుచించినంతే మాట్లాడాలి, అరిగించుకున్నంతే తినాలి. లేకపోతే వ్యర్థంగా అజీర్ణం చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. నా భాండారం పొంగి పొరలుతోంది. ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ వారికి నేనిస్తాను. కానీ వారికి తీసుకోగల శక్తి కావాలి. నేనైతే తీసుకోగలిగినంత ఇస్తాను. ఇది శ్రద్ధగా వింటే నీకు శుభం కలుగుతుంది. ఈ మసీదులో కూర్చున్న నేను అబద్ధం వాడను. ఇవి మహాత్ముల వాక్యాల మధుర సుధావాహిని సరిత. ఇందులో శ్రద్ధతో మునకలు వేస్తే పాపమనే మాలున్యం కడుక్కుపోయి అంతఃకరణకి, ఆచరణకి పవిత్రత ప్రాప్తిస్తుంది. సాయిబాబా మహిమను ఇలా వర్ణిస్తూ పోతుంటే దానికి అంతమే లేదు. వారికి సమానంగా మరొకరు లేనప్పుడు వారిని ఎవరితో పోల్చాలి? బాబా నిర్వ్యాజ శుద్ధ ప్రేమకు అధీనులు. ఆయన అందరి ఆలన చూసే అమ్మ. దుఃఖంతో పీడించబడే, కష్టాల కొలిమిలో కమిలిన వారికి ఆయన విశ్రాంతిస్థానం. ఆశ్రయం కోరి ఇచ్చిన ఆర్తుల పాలిట ఆయన కల్పవృక్షం. దీన దుర్బలులకి ఆయన చల్లని తరుఛాయ. సంసారానికి నీళ్లొదిలేసి పర్వతగుహల్లో ఏకాంతవాసం చేస్తూ మౌనంగా ఉంటూ కేవలం తమ శుభం కోసం తత్పరులై ఉండే మహాత్ములు ఎందరో. వారు కేవలం తమ స్వార్థాన్నే సాధిస్తారు. వారికి ఇతరుల గురించిన చింత ఎందుకుంటుంది? కానీ సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు, ఇష్టులు, బంధువులు లేకున్నా, ఇల్లు, భార్య, పుత్రులు లేకుండా ఆయన ప్రపంచంలో ఉన్నారు. ఐదిళ్లలో పిడికెడు భిక్ష చేసి అహోరాత్రులు వృక్షఛాయలో నివసించి క్లుప్తంగా సంసారాన్ని పెట్టుకుని ఆయన లోకులకు సరైన ఆచరణను చవిచూపారు. స్వయంగా బ్రహ్మీస్థితిని ప్రాప్తింపచేసుకున్న తరువాత జనావళి శ్రేయస్సుకై కనీ విని ఎరుగనట్లు శ్రమించిన మహాజ్ఞానులైన మహాత్ములు ఈ జగత్తులో ఎంతో కొద్దిగా ఉంటారు. అలాంటి దేశం ధన్యం. ఆ కులం ధన్యం. నిష్పాపులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు. ఆ పవిత్ర వంశం ధన్యం. ఎవరి కడుపున ఈ శుద్ధరత్నం పుట్టిందో ఆ వంశం ధన్యం. ఏ ప్రయత్నమూ చేయకుండానే పరశువేది లభిస్తే రాయి అనుకొని దాన్ని దూరంగా పారేసినట్లు, అలాగే ఈ శ్రేష్ఠ భాగవతుణ్ణి ఈ షిరిడీలో ఎంతో కాలం పాటు ఎవరూ గుర్తించలేదు. పెంటకుప్పలో పడిన రత్నం పసిపిల్లలకు దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని విసిరేసినట్లు, కాళ్ల కింద పడేసి తొక్కినట్లు మొదట్లో సాయిబాబా విషయంలోనూ అలాగే జరిగింది. సరే, ఈ రకంగానే ఆ బ్రహ్మజ్ఞానంపై ఇష్టమున్న వ్యక్తి ఆశీస్సులతో తృప్తి చెందాడు. మీది, నాది, మనందరిది ఇదే పద్ధతి. మార్గం కష్టదాయకమైనదని వదిలేస్తాం. శబ్దాలు వినటం, స్పర్శతో తెలుసుకోవటం, సుగంధాన్ని పీల్చటం, నగ్న శరీరాన్ని దర్శనం చేయటం వగైరా ఇంద్రియ గమ్య విషయాలను అనుభవించటమనేది ఉన్నంతవరకు విషయాలను ఆపలేం. ఇంద్రియ నిగ్రహం అవకుండా సహజంగా వచ్చే విషయ సుఖాల పట్ల విరక్తి కలగటం, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానం కలగటం అశక్యం. మొదట ఈ క్షణాలనన్నిటినీ త్యజించాలి. అప్పుడు సద్గురువుని అనన్యంగా శరణనాలి. అలా ఆ శ్రద్ధాయుక్త సాధకులే ఆత్మసాక్షాత్కారానికి పాత్రులవుతారు. శ్రోత్రాది 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను వదిలేసినప్పుడు, మనసు సంకల్ప వికల్పాలను స్వయంగా వదిలేసినప్పుడు, ఈ ప్రకారంగా ప్రతి ఒక్క గోష్ఠి నుంచి విముక్తి చెందే అంతఃకరణలో బుద్ధి కూడా నిశ్చయించటమనే తన ప్రయత్నాలను ఆపేసినప్పుడు, ఈ నిజమైన అత్యంత ఉత్కృష్ట అవస్థ అంటే మోక్షం కలుగుతుంది. ఇదే ఎన్నటికీ మారని బ్రహ్మప్రాప్తి. చూడండి, కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసాసహ బుద్ధిశ్చవ విచేష్టతి తమాహు పరమాగతి. యోగాభ్యాసం చేసేటప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులు చేయకుండా ఉంటే, ఆ స్థితిని యోగులు పరమగతి అంటే యోగ సాధనలో సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బుద్ధితో ఏ రకమైన గోష్ఠిని నిర్ధారించకుండా ఆపేసి చిత్తంలో నేనొక్కనే ఉన్నాను, నేను తప్ప జగత్తులో మరెవరూ లేరు అన్న స్ఫూర్తి ప్రకటమైతే వారే అదృష్టవంతులైన ఆత్మజ్ఞానులు. విషయాలకు విముఖులైతే ఇంద్రియాలు ఆత్మవైపు తిరుగుతాయి. అప్పుడే ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరాలన్నీ సుఖాలు కావు. విషయాల క్షుబ్ధ మనోవృత్తి కింద అణిగిపోయి ఉన్నవారికి అతి సూక్ష్మమైన అస్పష్టమైన పరమానంద ప్రాప్తి సాధనాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం చాలా కష్టం. ఇహపరలోకాల గురించిన గోష్ఠుల్లో బ్రహ్మదేవుడి అధికార పదవి వరకు ఉన్న గోష్ఠులన్నిటి విషయంలో ఆసక్తి ఉండని వారే బ్రహ్మనిష్ట పదవిపై అభిషిక్తులవుతారని, వారే ముక్తులని తెలుసుకోవాలి. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లమెల్లగా వెనక్కి తిప్పి స్వస్వరూపంలో స్థిరపరచి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపరలోకాల్లో ఫలం పట్ల విరక్తిని, హర్షశోకాల్లాంటి ద్వంద్వాలను త్యాగం చేయటాన్ని బుద్ధిమంతులు అనుభవంలోకి తెచ్చుకుంటారు. అదే ఆత్మజ్ఞానానికి మార్గం.